ప్రార్థన చేసుకుని కొంత సమయం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాకృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గతించిన దినాలన్నీ కూడా మీ రెక్కల నీళ్ళలో మమ్మలను భద్రపరిచి సజీవులుగా ఉంచినాయనా. ఈ యొక్క ఉదయకాల సమయాన మీ యొక్క సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నారు కదా నాయన, మీరు మా మధ్యన ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి. అయా, మరి యొక్క ఉదయకాలాన మీ పక్షాన నిలబడుతూ ఉన్న నేను అల్పురాల్ని, నిష్ప్రయోజకురాల్ని ప్రవ్వా, ఏమాత్రం కూడా జ్ఞానం లేని దాన్ని, నన్ను పూర్తిగా మీ సిలువ చాటున మరుగుపరచుకోనండి నాయన. మానవ స్వరమును మరుగుపరిచి నాయనా ఈ యొక్క ఉదయకాలాన మీ స్వరమును మాకు వినిపింపచేయండి. నన్ను నేను పూర్తిగా ఖాళీ చేసుకుంటూ ఉన్నాను. మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నింపుదలను నేను కోరుతూ ఉన్నానయ్యా. ఈ మంటి శరీరాన్ని మీ మహిమతో నింపి మీ మహిమలో నుండి కూడి వచ్చిన మందరితో మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితేనే నాయన అది ప్రయోజనకరంగా ఉంటుంది. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నాయన, ఎవరం కూడా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకుండా నాయనా సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఈ ఉదయకాలాన నా దేవుడు నాతో ఏమి మాట్లాడనై ఉన్నారని ఆశతో నా ప్రభువా ఆసక్తి కలిగి నీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఆశగొనిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు మీరై ఉన్నారు కనుక నాయన మీ యొక్క సమృద్ధి జీవాన్ని, మీ యొక్క నాయన పరలోకపు మన్నాను మాకు మెండుగా అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అయా, కూడి వచ్చిన మందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. రావాల్సిన వారిని కూడా మీరు సకాలానికి మీరు నడిపించండి నాయన. అయా, మరొక మారు నా తండ్రి నన్ను పూర్తిగా మీ ఆత్మ స్వాధీనం అందించుకుని నాలో నుండి, నాతో నుండి కూడి వచ్చిన మందరితో మీరు మాట్లాడమని, ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న నజరేయుడగు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దేవుని మహాకృపను బట్టి ఉదయక ఆరాధనకు కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొక మారు యేసయ్య నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని మరొక మారు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో మరి ఒక విషయాన్ని ఈ ఉదయకాలాన ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులకు మన వెలుగు కనబడాలి, అలాగని మనుషుల మెప్పు కోసం ఏమి చేయకూడదు. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఈ మత్తయి 6వ అధ్యాయము 1వ వచనంలో మనుషులకు కనబడాలని ఏమి చెయ్యకండి, కాని వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం చేసే నీతి క్రియలు బయట వారికి కనబడాలా వద్దా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ గొప్ప పని చేస్తే అందరూ మనల్ని మెచ్చుకోవాలన్న కోరిక, ఆశ మనలో ఉండకూడదు. ఈ మంచి కార్యం చేయడం ద్వారా ఈ వ్యక్తి నాలో ఉన్న దేవుని ప్రేమను తెలుసుకొని తద్వారా అతను దేవునిని మహిమపరుస్తాడు కదా అని గురి కలిగి మనం చేసే ప్రతి సత్క్రియ ఆ వ్యక్తిని సంపాదించగలుగుతుంది, అలాగే దేవుని నామము మహిమపరచగలుగుతుంది. మనుష్యుల యొక్క మెప్పు సంపాదించట కొరకు మనం ఏమి చేయకూడదు, కానీ ఆ మనుషులను సంపాదించడానికే మనము సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. మంచి పనులు సత్క్రియలు చేయవలసిన బాధ్యత దేవుని బిడ్డలుగా మన మీద ఉందండి. మరి శాస్త్రులు పరిసయ్యులను మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, మనుషులందరికీ కనబడాలని ఏవో దాన ధర్మ కార్యాలు చేస్తున్నట్లుగా, లేకపోతే వారే నీతిమంతులైనట్లు మరి వీధి మధ్యలో ప్రార్థనలు చేస్తూ భక్తిపరులుగా వాళ్ళు మనుషులకు కనబరుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న మనము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము, మనం చేసే ప్రతి సత్క్రియ మనుషుల ఎదుట అది మన వెలుగుగా ఉండాలి. కానీ దాని ద్వారా మనము మహిమపరచబడకూడదు, లేదా మనము గణపరచకూడదు. మనలో ఉన్న మన దేవుడు, మన పరమ తండ్రి మహిమపరచబడాలి. దేవుని పిల్లలుగా ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో మన ఎదుటివారు గుర్తించగలగాలి. దేవుని యొక్క ప్రేమ మనలో ఉందా? దేవుని యొక్క కనికరము, దయా, జాలి, నమ్మకత్వము, యథార్థత, ఇవన్నీ కూడా మనలో ఎదుటివారు చూడగలగాలి. మన సాత్వికము, దీర్ఘశాంతము, క్షమించే గుణము, ఇవన్నీ కూడా ఎదుటివారు చూసినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఒక ఆఫీసులోనో లేకపోతే ఇంకొక చోట ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడంటే అతని వెలుగు అక్కడున్న వారికి ప్రకాశించాలి. ఎలాగా? ఉద్యోగంలో అతను చూపించే నమ్మకత్వం, అతని యథార్థత, అతని మంచితనము, అతని ఓర్పు, ఇవన్నీ కూడా తన చుట్టూ ఉన్నవారు చూసినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకని? ఇతను క్రైస్తవుడు. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో అన్నిట్లో కూడా నమ్మకంగా ఉంటాడు. ఎక్కడ కూడా మోసం అనేది కానీ, లేకపోతే అపనమ్మకత్వం అనేది కానీ, అనీతిగా ప్రవర్తించడం అనేది కానీ మేము ఇతనిలో చూడలేదు అని వాళ్ళు ఏం చేస్తారంటే అతనిలో ఉన్న దేవునిని వాళ్ళు మహిమపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనం ఏ నీతి కార్యం చేసినా, ఏ మంచి పని చేసినా, మనం చేసేటప్పుడు మన గురి ఏమై ఉండాలి? మనుషులు అది చూసి మనల్ని గణపరచడం కాదు, మనుషులు అది చూసి చప్పట్లు కొట్టడం కాదు. ఈ మంచి పని చేయడానికి నన్ను సిద్ధపరిచి, నన్ను ప్రేరేపించి, నన్ను ఒక సాధనంగా వాడుకున్న ఆ పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి అని ఒక గురి కలిగి మనము ఈ యొక్క సత్క్రియలు, మంచి పనులు చేయాలి. మరొక మాట చెప్తా ఉన్నానండి, మనము హెచ్చించబడ్డానికో, మనం గణపరచడానికో, లేకపోతే ఎదుటివారి చేత చప్పట్లు కొట్టించుకోవడానికో మనం నీతి కార్యాలు చేయకూడదు. కానీ మనలో ఉన్న దేవుడు మహిమపరచబడాలి అని ఒక గురి కలిగి దేవుని నామం మహిమపరచినట్లుగా ఆ కార్యాలు చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సత్క్రియలు చేయాలి. నా భక్తి ఏదో నాది, నా ప్రార్థన ఏదో నాది అని అనుకుని నాలుగు గోడల మధ్య మనం ఉంటే మన వెలుగు బయట వారికి ప్రకాశించదు. బయట ఉన్న వారికి మన ద్వారా మేలు జరగాలి. మనం చేసే పనుల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా, లేకపోతే ఆయన నామము అవమానపరచబడుతున్నదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు మనలో ఏం చూడాలి? మన సత్క్రియలు, మన మంచి పనులు చూసినప్పుడు వాళ్ళు దేవునిని మహిమపరచాలి. అంటే మనం చేసేది ప్రతీది కూడా మంచే ఉండాలి. అందుకోసమే దేవుడు మనలను సృష్టించాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన వలన ఎదుటివారు నష్టాన్ని పొందుకోకూడదు. ఎదుటివారికి హాని కలిగేవేవి క్రైస్తవుడు అని అనుకుంటూ ఉన్న, పేరు పెట్టుకున్న మనము ఎదుటివారికి నష్టాన్ని కలిగించే, ఎదుటివారిని అవమానపరిచేవి, అలాగే ప్రాముఖ్యంగా దేవునికి దూరమయ్యే పనులు ఏవి కూడా మనం చేయకూడదు. కనుక ఈరోజు మనం చేసే పనులలో మంచి పనులేని, చెడ్డ పనులేని, ప్రయోజనకరమైనవి ఎన్ని, మనుషులకు నష్టాన్ని కలిగించేవి ఎన్ని అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ఎందుకు సృష్టించాడంటండి, ఆయన ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికే మనలను సృష్టించాడు. అంటే ప్రతి క్రైస్తవుని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏదో ఒక మంచి పని చేయాలని ఒక ప్రణాళిక కలుగొన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ కార్యము ఈ బిడ్డ ద్వారా జరగాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మనలను సృష్టించాడు. ఇంకా లోతుగా మనం యొక్క వాక్య భాగాలను మనం చదవగలిగినట్లయితే, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, తీతు పత్రిక 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను. దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంట, దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట అని మనం చూసినట్లయితే, సత్క్రియల యందు ఆసక్తి గల వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఎదుటి వారికి మంచే చెయ్యాలి, సమాజానికి మంచే చెయ్యాలి, నా వలన సమాజానికి గాని ఎదుటి వ్యక్తికి గాని ఎలాంటి నష్టం కలగకూడదు అనని సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. అంటే మన నుండి దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడండి, మన ద్వారా మంచి పనులు సమాజం చూడాలి. అందుకొరకే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన మనలను సృష్టించాడు. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 16, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మనం ఏం చెప్తా ఉంటామండి, మేము క్రైస్తవులమండి, మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఉన్న మనము మాటల్లో అయితే చెప్పుకుంటా ఉన్నాం, గాని మన క్రియల్లో సత్కార్యాలు అంటే మనము మంచి పనులు చేయకుండా ఉంటే, ఆ మంచి పనులు మనలో కనబడకపోతే మనం ఎలాగున్నామంట, అసహ్యులుగా ఉన్నామంట, అవిధేయులుగా ఉన్నామంట, అన్యజనుల కన్నా భయంకరమైన భ్రష్టమైన స్థితిలో ఉన్నాము అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మేము క్రైస్తవులము లోకానికి వెలుగై ఉన్నాం, మేము క్రైస్తవులము లోకానికి ఉప్పై ఉన్నాం అని చెప్పుకుంటా ఉంటాం కదా, కానీ మన క్రియలను బట్టి చూస్తే మరి నిజంగా మనం క్రైస్తవులుగా ఉంటూ ఉన్నామా, దేవుని బిడ్డలుగా ఉంటా ఉన్నామా, దేవుని ఎరిగిన వారిగా ఉంటా ఉన్నామా, లేకపోతే ఆయనను ఎరుగమన్నట్టున్నామా? ఇక్కడ రాయబడింది కదండి, క్రియలను బట్టి చూస్తే ఆయనను ఎరుగమన్నట్టున్నాము. అంటే మన భక్తి మాటల వరకే పరిమితం అయిపోయింది గాని చేతల్లో కనపట్ల, క్రియల్లో కనపట్ల. మన మూలవాక్యంలో ఏముంది, మన సత్క్రియలు మనుష్యుల ఎదుట మన వెలుగు ప్రకాశింపాలి, తద్వారా పరమందున్న తండ్రి మహిమపరచబడాలి. మాటలు చెప్తే అది ఆ దేవుని యొక్క దేవుడు మహిమపరచబడతాడా అంటే కాదు, గాని మన క్రియలు మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంతేగాని మనుషుల ముందు అసహ్యమైన కార్యాలు, నీచమైన కార్యాలు, క్రైస్తవులం అని చెప్పుకుంటూ దిగజారుడు పనులు ఇవన్నీ మనం చేస్తా ఉన్నామంటే మరి దేవుని నామం మహిమపరచబడతా ఉంటదా, లేకపోతే ఆయన నామము దూషించబడతా ఉంటదా అన్నది ఈ ఉదయకాలాన ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. మనం పుట్టు క్రైస్తవులము, లేదా నేను బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది అని అనుకుంటూ భ్రమలో ఉన్న మనము, మరి మన ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా? మనము మన క్రియల ద్వారా అనేకులను ఆయన వైపుకు ఆకర్షించగలుగుతా ఉన్నామా? ఆయన వైపుకు త్రిప్పగలుగుతా ఉన్నామా? లేకపోతే మన వలన అనేక మంది దేవునికి దూరమైపోతా ఉన్నారా అన్నది ఈ యొక్క ఉదయకాలాన ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. భక్తి పరులము మందిరాలకు వెళ్తా ఉంటాము, దినమునకు ముమ్మార్లు ఉదయ మధ్యాహ్న సాయంకాలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం, అనేక కోటల్లో పాల్గొంటా ఉన్నాం. కానీ మన క్రియలు సరిగా లేవనుకోండి, మన క్రియలు సరిగా లేకపోతే దేవుని నామం దూషణ పాలవుతుంది. కనుక సత్క్రియలు ఈ సమాజంలో దేవుని బిడ్డలంగా చెప్పుకుంటున్న మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మనం రక్షించబడుటకు మన యొక్క నీతి క్రియలు అవసరం కాదు, గాని మనం రక్షించబడ్డాం కనుకనే నీతి క్రియలు చేయాలి. ఏంటండి, మనం నీతి పనులు చేశాం కాబట్టమే ఈ రక్షణ మాకు దొరికిందంటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ముందర మన యొక్క నీతి క్రియలు ఎలాగున్నాయంట, మురికి గుడ్డలుగా ఉన్నాయంట. కానీ దేవుడు మనలను ఆ నీతి క్రియలు చేయడానికి సృష్టించుకున్నాడు. ఆ నీతి క్రియలు ఎందు ఆసక్తి గల వారిని ఆయన ఎన్నుకుంటూ ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో కనపడుతూ ఆ మనుష్యులకు ముందు మన వెలుగు ప్రకాశించాలి, అనేకులు ఆయన వైపుకు ఆకర్షించబడాలి. కనుక ఆయన మనలను రక్షించుకున్నాడు, కనుక మనము తప్పక ఖచ్చితంగా నీతి క్రియలు చేయవలసిన వారంగా ఉన్నాం. అలాగే తీతు పత్రిక 3:1 మనం చూద్దామండి. తీతు పత్రిక 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచుచు, ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. క్రైస్తవులు ఎలాగ ఉండాలి, ఎలాంటి సత్క్రియలు చేయాలి, వారి యొక్క జీవన వైఖరి, జీవిత విధానం, వారి యొక్క దేవుడు ఎలాగ మహిమపరచబడాలి మనుషులందరి ఎదుట అన్న మాట ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందో. ఎలాగుండాలంటే క్రైస్తవులు అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి, తిరుగుబాటు చేసేవారిగా, వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారిగా, ఏమాత్రం కూడా సమాజానికి హాని కలిగించే వారిగా ఉండకూడదు. అలాగే ప్రతి మంచి పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఎవరికన్నా సహాయం చేయాలన్నా, ఎవరికన్నా ఆ మేలు చేయాలన్నా క్రైస్తవులుగా ఉన్న మనమే ఒక అడుగు ముందుగా సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట కనబడతా ఉంది చూడండి, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలంట, మనుష్యుల ఎడల దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, సమాజానికి మనం మేలు చేసే వారంగా ఉండాలి. ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండాలి. క్రైస్తవులు ఎలాగుండాలంటండి, గొడవలు పెట్టుకునే వాళ్ళలాగా, రోడ్ల మీద చిల్లర పనులు చేసేవాళ్ళలాగా, ఈ దినాల్లో ఇవే చూస్తా ఉన్నాం. ఆ న్యూస్ పేపర్లు చూసినా, వార్తలు చూసినా, పేర్లు చూస్తేనేమో క్రైస్తవుల పేర్లు, పేతురు, యోహాను, సైమను, ఇవన్నీ. కానీ వాళ్ళ పనులు ఎలాగున్నాయి? ఇక్కడ అంతా ఉన్నాడు, ఎవరిని దూషింపక జగడమాడని వారు, అంటే ఎలాంటి వివాదాల్లో క్రైస్తవుడు దూరకూడదు. క్రైస్తవ కుటుంబాలలో అల్లర్లు, గొడవలు, కేకలు ఇవన్నీ వినబడకూడదు. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ మనం ఆ విధంగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్నవారు మనల్ని గమనిస్తూ ఉంటారు కదా, మనల్ని చూస్తూ ఉంటారు కదా. వీరు పేరుకి క్రైస్తవులే గాని ఆ క్రైస్తవుల్లో క్రీస్తులో ఉండవలసిన ఆ నెమ్మది, ఆ ప్రేమ, ఆ శాంతము ఏది కూడా వీటిలో కనబడట్లేదు అని మనల్ని చూస్తా ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు దేవునికి దూరమైపోయే పనులు మనం చెయ్యకూడదు. క్రైస్తవులుగా ఉంటున్న మనము సాత్వికం కలిగి ఉండాలి. జగడం ఆడని వారంగా, గొడవలు పెట్టుకునే వారంగా, ఎదుటి వారిని దూషించే వారంగా ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. అలాగే ఇదొక 3వ అధ్యాయంలోనే 8వ వచనం మనం చూద్దామండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగుండాలంటండి? సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యో, మేము రక్షించబడ్డాము, మేము మారు మనసు పొందాము, రక్షించబడిన ప్రతి వారు కూడా సత్క్రియలు చేయాలని ఉంది కదానని మనం నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, ఎలాగంటే బయట వారికి, ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేస్తూ దాన్ని హైలైట్ చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఇంకొకటి, శ్రద్ధగా ఏదో చేసామా చెందామా అన్నట్టు మొక్కుబడిగా, నామకార్థంగా మనము అలాంటి పనులు చేయకూడదు. ఎలా చేయాలంటండి? శ్రద్ధ కలిగి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అవి మనుషుల కంట ప్రయోజనకరమైనవి ఉన్నవి. దేవునికి స్తోత్రం. మన మనుషులకు ప్రయోజనకరమైనవే చెయ్యాలి. మన ద్వారా ఎవ్వరు కూడా నష్టపోకూడదు. అదే మాట ఈ యొక్క తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా రాయబడి ఉంది. చూడండి, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఒకవేళ ఆ సత్క్రియలు శ్రద్ధగా ఎలా చేయాలో మనకు తెలియదు అనుకోండి, ఏం చేయమంటున్నాడు? నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఏ పని ఎలా చేయాలో, లేకపోతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకి తెలియదు. ఏం చేయమంటున్నాడండి? నేర్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియలు ఎలా శ్రద్ధగా చేయాలో, ఎలా చేస్తే ఆ సత్క్రియల యొక్క ఫలితాన్ని మనం పొందుకుంటామో, మన వెలుగు బయట ప్రజల మధ్య ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మరి మనం అనేకులను తండ్రి వైపుకు ఆకర్షించే వారంగా, మన వలన దేవుని నామము మహిమ పరచబడేటట్లుగా ఉండుటకు మనము నేర్చుకోవాలి. సత్క్రియలు చేయమన్నారు కదా అని ఎలాగోకలాగా ఏదో ఒకటి చేసి పడేద్దాం అనుకుంటే అది కుదరదు. క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని ఎరిగిన వారము, ఏది మనలో సత్క్రియలు? మన సత్క్రియలు దేవునిని మహిమపరిచేవిగా ఉంటున్నాయా? మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని గమనిస్తూ ఉంటారండి. ఈ మధ్యన కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువైపోయింది. క్రైస్తవ కుటుంబము, క్రైస్తవులు అని తెలిస్తే చాలు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారా కదా. మరి అంతమంది మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం చేసే పనులు, మనం చేసే క్రియలు ఎలాగుండాలండి? వీళ్ళు పేరుకి క్రైస్తవులే గాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే సాక్ష్యం మన జీవితంలో ఎప్పుడు కూడా మనము పొందుకోకూడదు. అలాంటి సాక్ష్యాన్ని మన దేవుడు ఏమై ఉన్నాడో మనం కూడా అట్టి లక్షణాలు కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటండి? ఏ దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటా ఉన్నామో ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో కనబడాలి. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు సత్యవంతుడు గనక మనము సత్యవంతులమై ఉండాలి. అబద్ధాలు ఆడే వారంగా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వారంగా, అసమాధానాన్ని నెలకొల్పే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు యథార్థవంతుడండి. మనం కూడా యథార్థంగా ఉండాలి, బొంకే వారంగా ఉండకూడదు. ఎందుకు ఈ ఉదయకాలన్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రైస్తవులము, దేవుని ఎరిగిన వారము, దేవుని బిడ్డలము, రక్షణ పొంది 2 సంవత్సరాలు అవుతా ఉంది అని హెచ్చులకు పోతూ ఉన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలు లేని నీ విశ్వాసము, సత్క్రియలు లేని నీ రక్షణ, సత్క్రియలు లేని నీ భక్తి వ్యర్థం. మన ఇంట్లో కూర్చొని మన మటుకు మనం నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలి అని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మన వెలుగు బయట వారి ముందు ప్రకాశించదు. ఆయన అంటా ఉన్నాడు కదా, వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. మనం నాలుగు గోళ్ల మధ్య ఉన్నప్పుడు మన భక్తి కాదు, నాలుగు గోళ్ల మధ్య ఉన్నప్పుడు మన యథార్థత కాదు, నాలుగు గోళ్ల మధ్య ఉన్నప్పుడు మన ప్రవర్తన కాదండి. మనం బయటకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి, మనం చేసే ఆ మంచి పనులను బట్టే అనేకులు దేవుని వైపుకు ఆకర్షించబడతా ఉంటారు. మరి అనేక మంది మిషనరీలు మన భారతదేశాన్ని ప్రేమించి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, మాటలు చెప్పారా? దేవుడు మనల్ని ప్రేమించాడు, లేదా దేవుడు మీ భారతదేశాన్ని ప్రేమించాడు, మమ్మల్ని వెళ్ళి అక్కడ సువార్త చెప్పమన్నాడని మాటలు చెప్పి వెళ్ళిపోలేదండి, లేదా మాటలు చెప్పి మాటలతో ఆగిపోలేదు. వారు అనేకమైన సత్క్రియలు చేశారు. మదర్ థెరిసా గారు కానీ, విలియం కేరీ గారు కానీ కదా, మాటలతో సరిపెట్టుకోవడం కాదు, మన పనులు దేవునిని మహిమపరచేవిగా ఉండాలి. ఎదుటివారి మెప్పు కోసమో, ఎదుటివారి చప్పట్ల కోసమో, లేకపోతే ఎదుటివారి దృష్టిలో పడాలని మనం చేయకుండా కేవలము మన దేవుడు మనం చేసే పనుల ద్వారా ఆయన మాత్రమే మహిమపరచబడాలి. అనేకులు ఆయన వైపుకు ఆకర్షించబడాలి మన ద్వారా అని ఒక లైవ్ గాస్పెల్, మన ప్రవర్తన, మన మాట తీరు, మనలో ఉండే దేవుని యొక్క ప్రేమ, కనికరం, దయ, జాలి, ఇవన్నీ ఎదుటివారు చూసినప్పుడు నిజంగా వీరు క్రైస్తవులే అని మన తండ్రిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలాన మనం చేసే పనులు మనుషుల ముందు మన వెలుగును ప్రకాశింపచేసేవిగా ఉన్నాయా, దేవునిని మహిమపరచేవిగా ఉన్నాయా, లేకపోతే మన వలన దేవుని నామము దూషించబడతా ఉందా? ఇది ప్రాముఖ్యమైనదండి. మన వలన దేవుని నామము దూషించబడకూడదు. మన వలన అనేకులు దేవునికి దూరమైపోయేటట్టు మన పనులు, మన మాటలు ఉండకూడదు. ఎందుకంటే మనము క్రైస్తవులము, క్రీస్తుని ఎరిగిన వారము, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నవారము. ఆయనను మన జీవితంలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో క్షణ క్షణము కూడా మనుషులకు కనపరిచే వారంగా ఉండాలి. మనల్ని మనం కనబరుచుకోవడం కాదు, దేవుణ్ణి కనబరిచేలాగా ఉండాలి. ఎదుటివారు మనల్ని చూసినప్పుడు మనం కనపడకూడదండి, మనలో ఉన్న మన దేవుడు కనపడాలి. క్షమాపణ లేకుండా, క్షమించే గుణం లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకత్వం లేకుండా, దయ, జాలి, కనికరం, ప్రేమ ఇవేమి లేకుండా, ఇవేమి మనం బయటికి కనబరచకుండా మనం క్రైస్తవులము, భక్తిపరులము, విశ్వాసులము అని చెప్పుకోవడం వ్యర్థం. ఎందుకంటే మన యొక్క ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలని మనం క్రియల్లో చూపించడానికి బదులు మాటల్లో చెప్తా ఉన్నాం గనక, మాటల వరకే పరిమితం అయిపోయాం కనుక, ఇప్పటి వరకు కూడా మన భారతదేశాన్ని మనం సంపాదించుకోలేకపోయామండి. 53లో మరి భారతదేశానికి వచ్చిన క్రైస్తవ్యం 2025 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడుందంటే పాయింట్లోనే ఉంది. దానికి కారణం ఎవరం అంటే నీవు నేనే. ఎందుకంటే మనం ఏం చేస్తా ఉన్నామంటే మాటలతోనే డప్పాలు కొట్టుకుంటా ఉన్నాం, కానీ మంచి పనులు మనం, మంచి క్రియలు చేసేవారంగా, అనేకులను దేవుని వైపుకు ఆకర్షించే వారంగా లేము. అందుకని ఇంకా దాక్కుంటా ఉన్నాం, అందుకని ఇంకా క్రైస్తవ్యం మరుగున పడిపోతా ఉంది. ఈ ఉదయకాలాన, ఈ ఉదయకాలాన మన యొక్క అంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకున్నాం. నేను రక్షించబడింది సంవత్సరాలు అవుతా ఉంది కదా, నేను ఏ మంచి పని చేశాను, నా ద్వారా ఏ కుటుంబం అయినా మేలు పొందిందా, నా ద్వారా ఏ వ్యక్తి అయినా మేలు పొందాడా, లేకపోతే నా ద్వారా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా దేవునికి దూరమైపోయాడా, దేవుని నామము దూషించబడిందా, దేవుని నామానికి అవమానకరంగా నేను ఉన్నానా అని ఒక పెద్ద ప్రశ్న వేసుకుందాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది వ్యక్తులను యొక్క ఉదయకాలాన మీకు ఉదాహరణగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించడానికి నేను ఇష్టపడతా ఉన్నానండి. మనం చూసినట్లయితే ఆది కాండము 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఇక్కడ అబ్రహాము గారు బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ ఈ డిస్కషన్ మనం ఈ యొక్క కాంటెక్స్ట్ ను మనం చూసినట్లయితేనండి, అబ్రహాము గారు అలాగే అబ్రహాము గారి యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు వీరిద్దరి మధ్యన జరుగుతూ ఉన్న డిస్కషన్ మనకు కనబడతా ఉంది. అబ్రహాం అంటా ఉన్నాడు ఎలియాజర్తో, ఏమని, నీవు నా జనాంగం దగ్గరకు వెళ్ళు, నా బంధువుల దగ్గరకు వెళ్ళు, అక్కడ నుండి నా కుమారునికి ఒక భార్యను తీసుకురా అని ప్రమాణం చేస్తా ఉన్నప్పుడు, ఇక్కడ మొత్తము ఎలియాజరు ఏం చేస్తా ఉన్నాడు, అబ్రహాము చెప్పిన ప్రతి మాట వింటూ, మరి 26వ వచనం చూద్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి ఏదైతే అబ్రహాము చెప్పాడోనండి, దాని గురించి ఇక్కడ అబ్రహాము యొక్క పనివాడైన పెద్ద దాసుడైన ఎలియాజరు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని, నా యొక్క యజమానుడు ఏ పని మీదైతే నన్ను పంపించాడో అయ్యా, ఆ పని నీవు సఫలము చేయి, నా యజమానుని మీద నీ అనుగ్రహం చూపు, ఇక్కడ నుండి నేను నా యజమానుని కుమారునికి ఒక భార్యను నేను తీసుకు వెళ్ళాలి అని ప్రార్థన చేస్తూ ఉండగానే, ఆ ప్రార్థన ముగించకుండానే దేవుడు ఒక గొప్ప జవాబు దయచేయడం మనం చూస్తా ఉన్నామండి. వెంటనే 26వ వచనం చూద్దామండి. ఆది కాండము 24:26, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఎలియాజరు ఏమంటా ఉన్నాడండి, యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఎలియాజరు అబ్రహాం దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడంటే, ఇస్సాకు పుట్టినప్పటి నుండి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి అబ్రహామును పరిశీలిస్తా ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుండి అబ్రహామును గమనిస్తా ఉన్నాడో, అబ్రహాము గారి యొక్క విశ్వాసము, అబ్రహాము గారి యొక్క ప్రార్థన, అబ్రహాము ఏ విధంగా దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు, తన పనివారి మీద ఆయన ఏ విధంగా దయా కనికరాన్ని జాలిని చూపిస్తా ఉన్నాడు అన్నది ఆయన అంతగా గమనిస్తా ఉన్నాడు. కనుక అబ్రహాము ఈ ఎలియాజర్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, ఇతను ఏమంటా ఉన్నాడు, యెహోవాకు నమస్కారము చేసి యెహోవా నామము స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దగ్గర పనిచేస్తూ ఉన్న ఒక పనివాడు అతని ముందు, లేదా అబ్రహాము యొక్క పనివారి ముందు అబ్రహాము యొక్క వెలుగు ప్రకాశించింది. దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట మనం చూసినట్లయితే 50:31 లాబాన్ అంటా ఉన్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. లాబానికి ఎలియాజరు దేవుడు ఎవరో తెలుసా, అబ్రహాము దేవుడు ఎవరో తెలుసా అంటే, అబ్రహాము యొక్క వెలుగు ఇక్కడ ప్రకాశించబడతా ఉంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. మామూలుగా అయితే ఏమనాలి, అబ్రహాము దాసుడవైన ఎలియాజరు అనాలి. కాని ఇక్కడ చూడండి, యెహోవా ఎక్కడ చూసినా ప్రతి మాటలో కూడా దేవుని నామం మహిమపరచబడతా ఉంది. 34లో కూడా మనం చూస్తే, అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఒక పనివాడు తన యజమానునికి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తన యజమానుడు ఎలాంటి వాడంటే, యెహోవా ఆశీర్వదించాడు అబ్రహామును, అంతేగాని అబ్బా నా యజమాని రాత్రనక పగలనక కష్టపడ్డాడండి, తిండి తెప్పులు మానేసి ఎండనక వాననక కష్టపడ్డాడు, అందుకనే ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు అన్న మాట ఎలియాజరు పలకట్ల ఏమంటున్నాడు, నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయాన నీ కింద ఎంతమంది పనిచేస్తా ఉన్నారు? నీవు ఒక యజమానునిగా ఉన్నావా? ఒక ఉన్నతమైన ఉద్యోగిగా ఉన్నావా? నీ క్రింద ఉన్నవారు నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించగలుగుతా ఉన్నారా? నీలో ఉన్న నీ దేవుని వారు మహిమపరచగలిగి వారిని నీవు దేవుని కొరకు సంపాదించగలుగుతా ఉన్నావా? ఒకసారి శ్రద్ధగా ఈ మాట మనం ధ్యానిద్దామండి. తన యజమానుని యొక్క క్రియలు చూసిన ఈ పనివాడు దేవునిని మహిమపరుస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాలన్న మరి మన కింద ఎంతమంది పనిచేస్తా ఉన్నారో, మనతో కలిసి ఎంతమంది పనిచేస్తా ఉన్నారో, మనము క్రైస్తవులమని దేవుని బిడ్డలమని ఎంతమంది తెలిసిన వారిగా ఎరిగిన వారిగా ఉన్నారో, మరి వారి మధ్యన నీ సాక్ష్యం ఏంటి? ఇక్కడ అబ్రహాము యొక్క సాక్ష్యం ఏంటి? నా యజమానుడైన అబ్రహాము కేవలము దేవుని ద్వారానే ఆయన ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనం వినగలుగుతా ఉన్నామా? నిజమే, క్రైస్తవుడు కాబట్టేనండి నా పై ఆఫీసరు అంత నమ్మకంగా అంత యథార్థంగా ఉన్నాడు. ఆయన అందుకనే అంత కనికరం చూపిస్తా ఉంటాడండి, అంత దయ చూపిస్తా ఉంటాడండి, అంత జాలి కలిగి ఉంటాడండి అని నీ క్రింద పనిచేస్తున్న వారిని వారి దగ్గర నుండి నీవు ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతా ఉన్నావా? నీ క్రియలు వారి మధ్యన నీ వెలుగు ప్రకాశింప చేసేవిగా ఉన్నాయా? లేకపోతే దేవుని నామము దూషించబడతా ఉందా? దయచేసి మనం మనసున ఈ యొక్క మాట ఉంచుకున్నాం. ఎంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నాం? ఎంతమందిని మనం దేవుని వైపుకు ఆకర్షించగలుగుతా ఉన్నాం? మనం చేసే మంచి పనులు, మనం చేసే సత్క్రియలు ఎంతమందిని దేవుని వైపుకు ఆకర్షించగలిగేవిగా ఉన్నాయి? ఎంతమందికి నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి? ప్రశ్న వేసుకుందాం, నీ వల్ల నీ కుటుంబం వల్ల ఎంతమంది దేవునికి దూరం అయిపోతా ఉన్నారు? అబ్రహాము యజమాని, అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు అబ్రహామును గురించి గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. అబ్రహాము వెలుగు ప్రకాశించబడింది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన మన వెలుగు మన కొలీగ్స్ మధ్యన, మన కింద పనిచేసే వారి మధ్యన, మనం ఎక్కడ పనిచేస్తా ఉన్నామో ఆ డిపార్ట్మెంట్ లో, లేకపోతే ఒక స్త్రీగా మన ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అనుకోవాలా నా యజమానురాలు క్రైస్తవురాలు కాబట్టే, క్రీస్తుని ఎరిగిన బిడ్డ కాబట్టేనండి ఇంత దయ జాలి కనికరం అండి. దేవునికి స్తోత్రం. ఆ సత్క్రియలు నీవు చూపించగలిగితే అనేకులను మనము దేవుని వైపుకు ఆకర్షించగలుగుతాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూపించడానికి ఇష్టపడతా ఉన్నానండి. దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము ఈ యొక్క అధ్యాయం కూడా మనందరూ తెలిసిందేనండి. నేనేం కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ ఇక్కడ నెబుకద్నెజరు అలాగే షడ్రకు మేషకు అభిజ్ఞగోలను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టి ప్రతి ఒక్కడు కూడా నా ప్రతిమకే మొక్కాలి అన్నప్పుడు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, షడ్రకు మేషకు అభిజ్ఞగోలు. వాళ్ళు ఏమన్నారంటే, దానియేలు 3:17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు, గాని మేమైతే నీకు మ్రొక్కము. విగ్రహారాధన చెయ్యకూడదు, దేవునికి తప్ప మనుషులకు మ్రొక్కకూడదు. ఇదే కదండి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఈ షడ్రకు మేషకు అభిజ్ఞగోలు దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నారో, మనుషుల ఎదుట వాళ్ళ వెలుగు ప్రకాశించబడుతూ ఉందో, ఆ గొప్ప హాని నుండి, ఆ గొప్ప కీడు నుండి దేవుడు వాళ్ళని తప్పించినప్పుడు ఏరా, ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం 15వ వచనము లాస్ట్ లో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు, అసలు నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు విడిపించగలడు అన్న రాజు ఏమంటున్నాడో తెలుసా? 26వ వచనంలో, షడ్రకు మేషకు అభిజ్ఞగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, వారి యొక్క దేవుడు ఎలాంటి వాడు? ఒక రాజు గుర్తించాడండి, మహోన్నతుడు మీ దేవుడు, మహోన్నతుడు, మీరు ఆయన సేవకులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలాన మనల్ని బట్టి మన దేవుడు మహోన్నతుడుగా ఉంటా ఉన్నాడా, లేకపోతే హీనమైన స్థితికి మన దేవుణ్ణి మనం దిగజార్చేవారిగా ఉంటున్నామా? మన క్రియలను బట్టి, మన క్రియలను బట్టి. ఒక రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, మీ దేవుడు మహోన్నతుడు. అలాగే 28వ వచనంలో మనం చూస్తే, వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం. 29లో మనం చూసినట్లయితే, ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక, మరి ఏ దేవుడు లేడు, దేవున్నా మనకి మహిమ కలుగునుగాక. షడ్రకు మేషకు అనే ముగ్గురు యవనస్తుల వలన ఆ రాజు దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. వారి యొక్క భక్తి, వారి యథార్థత, వారి నిష్ట కలిగిన భక్తి. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల నీవు నేను చేస్తున్న భక్తి ఎలాగుంది? గోడ మీద పిల్లల్లాగా అడైతే అటు అటు దిగిపోవడం, ఇటైతే ఇటు దిగిపోవడం. ఎందుకంటే అంచు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. రానున్న దినాల్లో మనకు ఎలాంటి ప్రైవసీ ఉంటుందో మనం చెప్పలేము. ఈ రోజుల్లో మందిరాలకు కూడా వెళ్ళిపోయి, మందిరం లోపలకు కూడా వెళ్ళిపోయి మీరేం చేస్తా ఉన్నారు అని చాలా 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 భయంకరమైన కార్యాలు, పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కదా. మరి మన వలన మన దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా? షడ్రకు మేషకు అభిజ్ఞగోల వలన వారి యొక్క దేవుడు మహోన్నతుడని ఆ రాజు గుర్తించాడు. మరి మనము మన దేవుడిని ఎదుటి వారికి ఎలా పరిచయం చేస్తా ఉన్నాం? మనల్ని బట్టి మనలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అని ఎదుటి వారు, అన్యులు, బయట వారు గ్రహించగలుగుతా ఉన్నారు. ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తా ఉన్నాం. దానియేలు గురించి మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ కూడా మరి ఎంతో భయంకరమైన పరిస్థితి. రాజుకు మాత్రమే తమ యొక్క మనవులు చెప్పుకోవాలి, అంతేగాని ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. మరి దానియేలు భక్తి కలిగిన వాడని, దానియేలు ప్రార్థనాపరుడని, నిజ దేవుణ్ణి మాత్రమే పూజించేవాడని ఎరిగిన ఆ యొక్క మరి దానియేలు మీద కుట్రలు కుతంత్రాలు చేయాలనుకున్న వారు చేసిన ఈ యొక్క పన్నాంగంలో ఏమాత్రం కూడా దానియేలు ఇరుక్కుపోలేదు. అనేక మంది అనేకమైన ఉచ్చులు, అనేకమైన ఉరులు మన మీద ఒడ్డుతూ ఉంటారండి, అనేకమైన నిందలు, అవమానాలు వేయాలని మన చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉంటారు. కానీ వాటిలో ఇరుక్కుపోయేవారంగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇక్కడ దానియేలు ఏం చేస్తా ఉన్నారంటే, అట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా, దేవునికి స్తోత్రం, యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన భక్తిని వదులుకోలేదు, తన ప్రార్థనను విడిచిపెట్టలేదు. కనుకనే దానియేలు నిజంగా దేవునికి స్తోత్రం. ఇక్కడ 16వ వచనంలో ఒక మాట మనం చూస్తే, దానియేలు దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. రాజుకు వ్యతిరేకంగా వారి దేవునికి మొరుకుతా ఉన్నాడు అని తెలిసినప్పుడు రాజు ఏమనుకోవాలండి? కోప్పడాలి. నిజమే కదా, నా ఆజ్ఞను తిరస్కరించాడు, నా మాట దానియేలు ఏ మాత్రం కూడా లెక్క చేయలేదని కోపపడాలి. కానీ 14వ వచనంలో మనం చూస్తే ఆ రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, అంటే దానియేలు యొక్క జీవితాన్ని దగ్గరుండి చూస్తున్న వ్యక్తి, అతని యొక్క భక్తి జీవితం, అతని యొక్క యథార్థత, నమ్మకత్వము, పరిశుద్ధత. అందుకనే ఆ రాజు ఏమంటా ఉన్నాడు తెలుసా, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు. దేవునికి స్తోత్రం. మనము అనుదినము ఎవరిని సేవిస్తున్నామో మన ప్రక్క వారు కనీసం గమనించగలుగుతా ఉన్నారా? ఆయన అంటా ఉన్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా చాలా మాటలండి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, దానియేలు యొక్క దేవుడు జీవము కలిగిన వాడని ఆ రాజుకి ఎలా తెలుసు? ఎందుకంటే దానియేలు యొక్క వెలుగు ఆ రాజ్యములో ప్రకాశిస్తా ఉంది. దానియేలు యొక్క వెలుగు ఆ రాజు ముందర ప్రకాశించబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాటలు మనం కింద చూసుకుంటా ఉన్నట్లయితే 26వ వచనంలో, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుగుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కాలేదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారండి? ఒక రాజు, ఒక అధికారి. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలాన నీవు ఎవరి కింద పనిచేస్తా ఉన్నావో, నీ పై అధికారులు నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించగలుగుతా ఉన్నారా? నీ అధికారుల ముందు నీ వెలుగు ప్రకాశించబడతా ఉందా? అక్కడ అబ్రహాము విషయంలో చూసుకున్నట్లయితే ఒక యజమానునిగా ఉన్న అబ్రహాము యొక్క వెలుగు తన పని వారి ముందు ప్రకాశించింది, వారు దేవుణ్ణి మహిమపరచేదిగా చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షద్రకు మేషకు అభిజ్ఞగోలు గాని దానియేలు గాని వారి యొక్క దేవుణ్ణి ఎవరకు పరిచయం చేశారండి? పైనున్న రాజుకు. దానియేలు దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు లేడు. ఒక నేషన్నే దానియేలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఒక నేషన్, ఒక రాజ్యం అంతటి మీద దానియేలు వెలుగు ప్రకాశించింది. నా ప్రియ సహోదరి, మరి నీ నా వెలుగు ఎక్కడ ప్రకాశిస్తా ఉంది? ఎంతవరకు వెళతా ఉంది? ఆ వెలుగు మన సత్క్రియలు, మన భక్తి, మన యథార్థత, దేవుని యొక్క ప్రేమ, క్షమించే గుణం, దయ, జాలి, కనికరం, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడం, కుడి చేయి తెలియకుండా ఎడమ చేత్తో సహాయం చేయడం, తండ్రి లేని వారిని, బీదవారిని, విధవరాలని ఆదుకోవడం. అంతేగాని మనుషులు చూస్తున్నట్లు, మనుషుల మెప్పు కోసం, మనుషుల చప్పట్ల కోసం మనం ఏ మాత్రం కూడా ఈ పనులు చేయకూడదు అనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీ వెలుగు ఎవరి ముందు ప్రకాశించబడతా ఉంది? ఎంతమందిని నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నావు? ఎంతమందిని దేవుని మహిమపరచేవారిగా నీవు చేయగలుగుతా ఉన్నావు? లేకపోతే దేవునికి దూరం అయిపోయేటట్లు, దేవుని నామం అవమానపరచబడేటట్లు, దేవుని నామం దూషించబడేటట్లు నీ నా ప్రవర్తన, నీ నా క్రియలు ఉన్నాయా? ఉదయకాలాన ఒక్కసారి మన అంతరంగాన్ని ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. మన మూలవాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం చేసే నీతి కార్యాలు, మనం చేసే మంచి పనులు మనుషుల మెప్పు కోసం కాదు, గాని ఆ మనుషులను దేవుని కొరకు సంపాదించుట కొరకే చెయ్యాలి. మనం చేసే మంచి పనులు, మనం చేసే నీతి క్రియలు దేవుడు మహిమపరచబడేటట్లుగా గురి కలిగి చేయాలి. మనం ఏం చేసినా కూడా మన దేవుడు మహిమపరచబడాలి. అబ్రహామును బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. షడ్రకు మేషకు అభిజ్ఞగోలను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. దానియేలును బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. వారి యొక్క వెలుగు వారి తోటి వారి ముందు ప్రకాశించింది. వారు తండ్రిని దేవుని మహిమపరచగలిగారు. నా ప్రియ సహోదరి, మన వెలుగు ఎక్కడ ప్రకాశించబడతా ఉంది, ఎలా ప్రకాశించబడతా ఉంది, ఆ వెలుగు మనల్ని మనం హెచ్చించుకోవడానిక, ఎదుటివారి మెప్పు పొందుకోవడానిక, ఎదుటివారితో చప్పట్లు కొట్టించుకోవడానిక, ఎదుటివారి దృష్టిలో పడ్డానిక, లేకపోతే నీ దేవుడు మహిమపరచబడాలి అని గురి కలిగి నీవు నీతి కార్యాలు చేస్తున్నావా లేదా? ఈ ఉదయకాలాన మనం ప్రశ్నించుకుందామండి. క్రైస్తవులము, క్రీస్తు నెరిగిన వారము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనం దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తా ఉన్నామా, లేకపోతే దేవుని నామము అవమానం పాలయ్యేటట్లు, దేవుని నామం దూషణ పాలయ్యేటట్లు, అనేకులు దేవునికి దూరం అయిపోయేటట్లు మన ప్రవర్తన ఉందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనలో దేవునికి ఆయాసకరమైనవి ఏమన్నా ఉన్నట్లయితే, మన ద్వారా దేని ద్వారానైనా దేవుడు అవమానపరచబడతా ఉన్నట్లయితే అవన్నీ ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఇకనైనా దేవుని మహిమపరిచే విధంగా మన నీతి కార్యాలు ఉండునట్లుగా అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయ సమయాన కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.